వర్ణిస్తున్నారు మనందరం. ఆయన వర్ణన మనకు ధ్యానం, ఆయనకు దర్శనం, ఇంకా వర్ణన కూడా కాదు ఆయనకి, దర్శనమే. ఆయన దర్శించాడు, వర్ణిస్తున్నాడు, మన వర్ణన ద్వారా ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసినప్పుడు రెండు వస్తాయండి, శివుడి రూపం ఒకటి, శివుడి లీలలు ఒకటి. లీలలు కూడా తలంచుకోవాలి. లీలలు తలంచుకోవడం వినడం కాదు, ధ్యానం చేయడం. ఒక్కొక్క లీలలో ఒక్కొక్క శక్తి చూపిస్తాడు. ఆ లీల చేసేటప్పుడు ఆయన, ఆయన చుట్టూ పరివారం, ఆ ఘట్టం, ఆ ఘటన ఇవన్నీ ఉంటాయే, అవన్నీ కూడా మనకు శివుడితో తాదాత్మ్యం చెందిస్తాయి. కనుక శ్రవణం కానీ మననం కానీ కథనం కానీ దేనికయ్యా అంటే తాదాత్మ్యము కోసము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. శ్రవణ మననాలు అర్చనలు అన్నీ దేనికంటే తాదాత్మ్యం. తాదాత్మ్యం గానమైనా శ్రవణమైనా మననమైనా అది చేస్తున్నంతసేపు శివ తాదాత్మ్యం పొందాలి. ఇక్కడ మీరు గంటన్నారో రెండు గంటలో శివ తాదాత్మ్యం పొందారా లేదా? పొందడం కోసమే కూర్చున్నాం కదా, అది చాలు, అది సాధనే. మీరు కొన్ని గంటలు యజ్ఞంలో కూర్చుండే ఎంత ఫలితమో, ఇక్కడ గంటన్నరా కూర్చుని శివతాదత్వం పొందడం అంతే ఫలితం అండి, ఏ సందేహం లేదు, శాస్త్రం ఇది. అందుకే తాదాత్మ్యం కోసం చేసే తాపత్రయమే ఈ సాధన. చెప్పడం నాకు అంతే, వినడం మీకు అంతే. నేను చెప్పేవాడిని మీరు వినేవాళ్ళు కాదు, ఇద్దరం కలిసి కూర్చుని చేస్తున్నది తాదాత్మ్యం కోసం చేసే తాపత్రయం సాధన. అసలు ఇదే బతుకులో సార్థక సమయం మరొకటిందా? ఇప్పుడు ఇక్కడ ఎంత చక్కగా దీక్షితులు వారు చెప్తున్నారంటే, నీ స్థూల స్వరూపము నీ సూక్ష్మ స్వరూపము అంత తేలిగ్గా వర్ణించే సామర్థ్యము నాకు లేదు అని చెప్పి అయినా వర్ణిస్తున్నాను. ఇంకా మిగిలిన 300 పైన చిరుకు శ్లోకాలు ఉన్నాయి. మరి ఇంత పని ఎందుకు పెట్టుకున్నా చేత కాదు అంటే, అది తలంచుకుంటే గానీ తరించలేము, అది అంత తేలిగ్గా దొరకదు, అది దొరికితే గానీ బాగుపడం. అందుకే ఏం చేస్తున్నానంటే, నేను ఎంత పట్టుకోగలనో అంత పట్టుకుంటా. నాకు పట్టుకోవడానికి అనువుగా మళ్ళీ నువ్వే దొరుకో. గంగాజలం అలా ప్రవహిస్తుంది, నేను మొత్తం తెచ్చుకోలేను నాకు తెలుసు, కానీ నేను తీసుకెళ్లిన పాత్రతో నేను తెచ్చుకుంటాను. గంగ గొప్ప లక్షణం ఉంది, నువ్వు ఏ పాత్ర తీసుకెళ్తే అందులో కూర్చోగలిగే లక్షణం ఉంది. గంగకి ఆ లక్షణం లేకపోతే నువ్వేం తెచ్చుకోగలవు? వాయువుని తీసుకురండి కష్టం, గంగని తేవండి సులభం. అంటే గంగకి ఎంత కరుణంటే నీ పాత్రలోకి వచ్చి ఇమడగలిగినంత కరుణుంది. పరమాత్మకి ఎంత కరుణంటే నువ్వు ధ్యానిస్తే నువ్వు హృదయంలోకి ఇమడగలిగినంత కారుణ్యం ఉన్నది, నువ్వు అనుకునే రూపంతో వచ్చేంత కారుణ్యం ఉన్నదానికి. కనుక కారుణ్యంతో ఆయన ధరించిన స్వరూపం ఉంది. మనం ఎక్కడ తెలుసుకోలేమో అని ఋషులు వర్ణించారు. నువ్వు పనికి మన తర్కాలు వదిలి ఆ రూపాన్ని ధ్యానించుకో అంతే. కానీ నామరూపాలు ధ్యానిస్తే మంచిదేనా అండి? అంతకంటే మంచిది మరొకట్లేదు. అందుకే ఇక్కడ దివ్యమైన రూపం. ఎటువంటి రూపం అంటే ఎంత సుందర రూపం, శివుడు సుందర రూపుడా లేకపోతే త్రిపుర సుందరి వలచి తపస్సు చేస్తుందా అన్నాడు. ఇక్కడంటే త్రిపుర సుందరి వలచినంత సుందర రూపం అయ్యాయింది. గౌరీ మనోహరం దివ్య సుందరం తవ విగ్రహం. మొత్తానికి నీ స్థూల సూక్ష్మ స్వరూపం ఎప్పుడు ఉన్నవి అవి నేను పట్టుకోలేని నాకు అలుగు తెరిచిపోయింది. నేను ఇప్పుడు భావన చేస్తూ ఉన్నటువంటిది గౌరీ మనోహరమై దివ్య సుందరమై. ఇది మాట వేశాడు. సుందరం అంటే రెండు రకాలు, ప్రాకృతిక సౌందర్యం అప్రాకృతిక సౌందర్యం. ప్రాకృతిక సౌందర్యం అంటే పంచభూత వికారాలతో ఉన్నది. ఇవాళ అబ్బా ఎంత బాగుందండి పువ్వు, పరిమళాలు వెజ్జలుతూ ఎర్రగా నిగనగలాడుతూ ఇంతుంది, రేపు పొద్దున్న వాడి వత్తలైంది. అది ప్రాకృతిక సౌందర్య లక్షణం. ఇది అలాంటిది కాదు. సర్వే నిత్యా శాశ్వతాస్త దేహాస్తచ్య పరాత్మన హనోపాదాన రహిత నైవ ప్రకృతి జాక్వచిత్ పరమానంద సందోహ కేవల జ్ఞానమాత్రత. అవి సచ్చిదానంద విగ్రహం. అది శివపురాణం చెప్తోంది. స్వామి యొక్క రూపములని నిత్యములు ఆనంద సందోహములు చిన్మయములు ఆ విగ్రహములు. స్వామి విగ్రహం చిన్మయ విగ్రహం అది. అందుకే దివ్య సుందరం. జన్మ కర్మచమే దివ్యం అన్నాడు కదా పరమాత్మ గీతలో. దివ్య సుందరం తవ విగ్రహం. అయితే విగ్రహం నీకు ఎందుకయ్యా అంటే భక్తానుగ్రాహకం, భక్తులను అనుగ్రహించడానికిట. అనుగ్రహం అనే శబ్దం ఎంత గొప్ప విషయం అండి. వీడు ఎలా భావిస్తాడో ఆ భావాన్ని అనుసరించి గ్రహిస్తుంది కనుక అనుగ్రహం. అక్కడది భావాన్ని అనుసరించి గ్రహించుతాడు ఆయన. భక్తానుగ్రాహకం శంభో అలాంటి ఆ స్వరూపాన్ని దృష్ట్వా చూసి స్తోతుముత్సహే స్తోత్రం చేయాలి నేను తాపత్రయపడుతున్నాను అన్నాడు. అంటే గౌరీ మనోహరమైన నీ రూపాన్ని నేను చూశాను, ఆ చూసిన దాన్ని నేను ఇక్కడ స్తోత్రం చేస్తున్నాను. చూశాడా? ఓ భావంతో ధ్యానించుంటాడండి అని మనం అనగలమా? అప్పయ్య దీక్షిత వారు దర్శించిన వారే. ఒకసారి అప్పయ్య దీక్షిత వారి శిష్యులు ఇంటి సభ్యులు కలిసి ఈయన శివాంశ శివాంశ అని చాలామంది అంటూ ఉంటారు, ఈయన ఎప్పుడు అనలేదండి. అంటే అయ్యేవాడు కాడేమో, శివాంశ స్వరూపుడు ఆయన. అందరూ అనేవారు, వచ్చి నమస్కారం చేసేవారు, ఫలితాలు పొందేవారు. ఇప్పటికీ చెప్తారు పెద్దలు ఏమిటి అంటే, ధ్యానానికి కానీ పూజకు కానీ కూర్చునే ముందు అప్పయ్య దీక్షితుని కానీ స్మరిస్తేట ఆ ధ్యానం పూజ సార్థకమై సత్ఫలమై నిలబడతాయటండి. ప్రత్యేకత అప్పయ్య దీక్షితులకు మహిమ లాంటిది. ఒకసారి ఇంట్లో సభ్యులు ఆయన శివస్వరూపుడు అంటున్నారు కదా అని శిష్యులు వాళ్ళు కలిసి ఆయన ధ్యాన సమయంలో ఆయన ఏకాంతంగా గదిలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారట. వాళ్ళు ఆయనకి భంగం కలగకుండా చడీ చప్పుడు కాకుండా చూడ్డానికి వెళ్ళారటండి. వెళ్ళి చూస్తూ ఉంటే ఈయనే శివుడు అనుకుని దండం పెట్టి కళ్ళు తెరిచారట. మొత్తం ఆయనలో పంచముఖాలతో దశభుజాలతో శివ సాక్షాత్కారం వాళ్ళకి లభించింది. ఏం చేస్తాం మనం అంటే ఆయన దర్శించాడు. ఎంత దర్శించాడంటే నారుద్రోరుద్రమచ్చేయత్తన్నంతగా దర్శించాడు. అక్కడ తాను శివమయుడైపోయాడు. అందుకే దృష్ట్వాహం స్తోతుం ఇచ్చమే, నేను అటువంటి రూపాన్ని నేను స్తోత్రించాలని ఉత్సాహపడుతున్నాను. స్తోతుం ఉత్సాహే, స్తోత్రించాలని ఉత్సాహపడుతున్నాను. కానీ స్తోత్రించగలనా? అది కూడా లేదు. ఆ దివ్యమంగళ సౌందర్యాన్ని ఆ లీలల్ని మాత్రమే స్తోత్రించగలనా? తత్వత్ సౌభాగ్యం, ఎందుకంటే స్వామి స్వరూపంలో లీలల్లో కనబడే ఇవ్వండి. త్వత్ సౌభాగ్యం, త్వద్దయాం, త్వద్విలాసాం, త్వత్సామర్థ్యం, త్వద్విభూతిం, త్వదీక్షాం, త్వద్విద్యాశ్చ, త్వత్పదం, త్వచ్చరీరం, తత్వం శంభో వర్ణితుం కస్సమర్థః. నేను వర్ణిస్తున్నాను అంటే వర్ణించగలను అని మాత్రం లేదు. స్థూల సూక్ష్మం చెప్పలేను గనక ఈ రూపాన్ని చెప్తున్నాను అంటే దానికంటే ఇది చెప్పడం సులభమే, కానీ చెప్పడం కూడా అంత తేలిక కాదయ్యా. దానికి నేను సమర్థుణ్ణి కాను, కానీ నన్ను తరించడం కోసం నాకెంత సమర్థతంతో అంత చేస్తాను అని చెప్పడం ఇందులోనే భావం. ఏ పూజ చేసేటప్పుడైనా, స్తోత్రం చేసేటప్పుడైనా, సాధన చేసేటప్పుడైనా ఉండవలసింది ఇదే. నేను ఇది చేయడం తప్ప మార్గం లేదు కనుక చేస్తున్నాను, కానీ నేను సంపూర్ణంగా చేయలేను అనుకుంటూనే అంటున్నారు. ఇక్కడ స్వామి యొక్క వర్ణనలో ఏమేమి వర్ణించాలి ఇది వర్ణి చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి మనకు శివతత్వం ఎన్ని కోణాల్లో వస్తుంది చూడండి. త్వత్ సౌభాగ్యం, నీ యొక్క సౌభాగ్యము. త్వద్దయాం, నీ యొక్క దయ. త్వద్విలాసాం, నీ యొక్క విలాసం అంటే లీల. త్వత్సామర్థ్యం, నీ సర్వసమర్థత. త్వద్విభూతిం, నీకొక్క అఖండ ఐశ్వర్యములు, శక్తులు. త్వదీక్షాం, నీ చూపుల సొగసు. త్వద్విద్యాశ్చ, నీ యొక్క విద్యలు. స్వామికి ఎన్ని విద్యలు వచ్చండి. విద్య అంటే నేర్పరితనము. ఎన్ని నేర్పరితనాలు, ఎన్ని తెలివితేటలు స్వామివారికి. అలాంటి విద్యలు. త్వత్ పదం, నువ్వున్న స్థానం. అది కైలాసం అనండి, యోగుల హృదయం అనండి, ఏదనండి, నీ స్థానం. త్వచ్చరీరం, నీ మహాకాయం. సచ్చిదానంద లక్షణములతో కూడిన జ్యోతిర్మయమైన నీ స్వరూపం, నీ శరీరం. ఇంతవరకు చెప్తున్నవన్నీ సౌభాగ్యము, దయా, విలాసము, సామర్థ్యము, విభూతి, చూపుల తీరు, విద్యలు, పదము, శరీరము, చివరికి తత్వం. వీటన్నిటి యొక్క తత్వము అనగా బ్రహ్మస్వరూపము, యథార్థము. ఇవి వర్ణితుం కస్సమర్థ, వర్ణించడానికి ఎవడు సమర్థుడు? ఎవడూ సమర్థుడు కాదు, నేనే కాదు, కానీ చేస్తున్నాను చూడు. ముందు నీ శిరస్సుని వర్ణిస్తున్నాను. ఈ మొత్తంలో మనకి శివరూప ప్రతిష్ఠ చేసి ముగిస్తున్నారు. వ్యోమకేశ సుధాసూతి కిరీటం సక్సురాపగా తారాపుష్పాని భో శంభో తవ శ్లాఘ్యతరం శిరహ. అబ్బా ఏమి శిరస్సు అయ్యా బాబు, ఇలాంటి తలక ఎవడుకుంటుంది? ఎంత గొప్ప శిరస్సు! దానికి వ్యోమకేశము అని పేరు. వ్యోమకేశుడు శివుడికి పేరు. అంటే ఆ జటాజూటము వ్యోమకేశము. కేశములు అంటే వెంట్రుకలు. ఆ గుంపంతా కలిసిపోతే వ్యోమముగా ఉందిట. వ్యోమకేశాహ అంటే అనంతమైన వ్యోమమే ఆయన కేశముగా ఉన్నది. అచ్చంగా వ్యోమంలోనే చంద్రుడు ఉంటాడు. అలాగే నీ వ్యోమకేశంలో సుధాసూతి అంటే అమృత కిరణ్ చంద్రుడు ఉన్నాడు, అది కిరీటం. సుధాసూతి కిరీటం. ఇక స్రక్సురాపగా, మరి అంత జుట్టు ఉన్నప్పుడు అందంగా దండ పెడితే బాగుంటుంది. ఏ జుట్టు లేనప్పుడే దండ అలంకరించడం సొగసు ఉండదు. అంత జుట్టు ఉన్నప్పుడు ఏదైనా చుడితే బాగుంటుంది. ఆ బాధ లేకుండా ఒక ఆవిడ చుట్టుకుని తెల్లగా తిరుగుతుంది, దాంట్లోనే తిరుగుతున్న దండలా ఉందిట. స్రక్సురాపగా, స్రక్ అంటే మాల. ఏమిటయ్యా మాల అంటే? సురాపగా, దేవనది గంగాదేవి అందులో తిరుగుతుంది. ధ్యానం అంటే ఇలా చేయాలని ఒక్కసారి ఆ జటాజుట్ అంట. వ్యోమకేశం ఎలాగైతే అనంత అంతరిక్షం జ్యోతిర్మండలంతో మెరిసిపోతూ రంగురంగుల కాంతులతో, ముఖ్యంగా ఎరుపు పసుపు కాంతులతో ఉంటాయో, స్వామి జటాజుటాల ఎర్రని పసుపు కాంతులతో ఉన్నదిట, ప్రకాశిస్తున్నది తామ్ర జటాజుటి. దాని మధ్యలో చంద్ర కిరీటం, దానికి ప్రక్కన ఒక చెండులా ఉన్నది మాలలాగా సక్సురాపగా. కొన్ని పుష్పాలు కూడా అక్కడక్కడ వెలజల్లిపోయి ఉన్నాయి. ఎంతమంది పూజలు చేశారో, ఎన్నున్నాయో అక్కడ, అవన్నీ తారా పుష్పాని భో శంభో. ఆ పుష్పములని తారకులుగా కనబడుతూ ఉంటే నువ్వు వ్యోమకేశుడు అని తెలిసిపోయింది. చంద్రుడు, దేవనది అయిన గంగ, ఇంకోవైపు తారకలే పుష్పాలు అలా గోచరిస్తుందంటే, ఈ భావనలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శివుని స్వరూపం అనగా విశ్వమంతా ఆయన స్వరూపంగా భావన చేస్తే, మనం ఉన్న చోటు నుంచి పైకి చూస్తే ఆకాశం తల్లాగే కనబడుతుంది ఆయనకి. అంతవరకు ఉన్నట్టు మహానుభావుడు. ఎంతవరకు అంటే ఎంతవరకు నువ్వు నక్షత్రాలు చూడవరుగో అంతవరకు ఆయన తలను చూడక్కడ అంతున్నది. అనంత బ్రహ్మాండ శరీరాన్ని ఆ వ్యోమకేశ అనే మాటలో ధనింపజేశారు అది చూపిస్తున్నాడు. అటు తర్వాత స్వామి యొక్క ఈ శరీరంలో రకరకాల కాంతులు ఉన్నాయట. ఇది ఒక అద్భుతమైన అందమైన భావన చేశారండి. ఇది చెప్పినట్లుగా ఈయన గొప్ప కవి కానీ గొప్ప ఋషి, భావకత్వం కూడిన కవి కాడు, దర్శన శక్తి కలిగిన ఋషి ఇతడు. ఆ దృష్టితో చూడాలి. దేహేర్జునం కంఠతలే చ కృష్ణం లలాట మధ్యే జ్వలనం దృగంత భాస్వజటాల్యాం అరుణం మహేశ రూపం త్వదీయం బహుదేవ చిత్రం. బహుదేవ చిత్రం, అబ్బా నీ రూపం చాలా ఆశ్చర్యమయ్యా. బహుదేవ చిత్రం అంటే అనేక దేవతలతో కూడిన చిత్రమైన శరీరం ఇది. స్వామిని సర్వదేవతాత్మకుడు అంటారు. సర్వదేవతామయుడు శివుడు, దేవతలందరూ శివస్వరూపాలే, శివుడు సర్వదేవతాత్మకుడు. ఇక్కడ కానీ శివుణ్ణి భావన చేసేటప్పుడు సర్వ విశ్వాత్మకుడు అని వ్యోమకేశంలో భావించాం, ఇప్పుడు సర్వదేవాత్మకుడు అని భావిస్తున్నారు. నాకు దేవతలంతా నీ శరీరంలో కనబడుతున్నారయ్యా. దేహే అర్జునం, దేహంలో అర్జునుడు కనబడుతున్నాడు అన్నాడు. అర్జునుడు అంటే నిన్న చెప్పాం తెల్లనివాడు ఇంద్రుడు, అర్జున శబ్దం ఇంద్రుడికి ప్రధానంగా చెప్పబడుతుంది. దేహే అర్జునం, నీ శరీరంలో తెల్లదనం ఉంది కనుక కాంతిలో ఇంద్రుడు కనబడుతున్నాడు. కంఠతలేచ కృష్ణం, కృష్ణుడు కంఠతలలో కనబడుతున్నాడు అంటే నీల కాంతితో ఉంది కనుక కృష్ణుడు కనబడుతున్నాడు. మరి అగ్నిభట్టారకుడు అన్ని దేవతలకు వాడు ముఖ్యం. అగ్నిహోత్రం కదా, ఏ యజ్ఞం చేసి ఏ దేవతను తృప్తిపరచాలన్నా అగ్నిముఖావే దేవా, అగ్నిదేవుడు. అగ్నిదేవుడు లేకపోతే ఎవరు లేరు. అందుకే సేంద్రాసురాహ వన్ని పురోగమాస్తాం అన్నారు చండీ సప్తశతిలో. అగ్నిదేవుడు ముందు పెట్టుకునే దేవతలందరూ ఉన్నారు, కానీ అగ్ని ఉంటే అందరూ ఉంటారు. అగ్రే నీతీత అగ్నికి. అగ్నిభట్టారుడు ఏడండి, అందరు దేవతలు ఉన్నా ఆయన లేకపోతే లాభం లేదు. ఆయన ఉన్నాడయ్యా. లలాట మధ్యే జ్వలనం దృగంత, అక్కడ కనబడుతూ ఉన్నాడు. ఇక సూర్యభగవానుడు భాస్వ జటల్యాం అరుణం మహేశ, కిరణాలన్నీ వెజ్జల్లుతూ సూర్యుడు భగవానుడు ఉన్నట్టుగా నీ జటాచూటంలో జడలన్నీ పెద్ద కిరణాల్లా ప్రకాశిస్తూ ఉన్నాయ్యా. కానీ అరుణకాంతులన్నీ కనబడుతున్నాయి అక్కడ. అరుణకాంతులు సూర్యుడిలాగో, అగ్ని పాల నేత్రముగాను, శరీరపు కాంతులు ఇంద్రునిగాను, కంఠనీలము కృష్ణుడుగాను కనబడుతూ రూపం త్వదీయం బహుదేవ చిత్రం, నీ సర్వస్వరూపము సర్వదేవతాత్మకముగా గోచరిస్తున్నది అనే భావన చూపించారు. అటువంటి స్వరూపంలో మొత్తానికి నీ స్వరూపం చూసే వైరాగ్యం అందామా లేక మంచి భోగవంతుడు అందామా నాకు తెలియట్లేదయ్యా అన్నాడు. ఇక్కడ ఇదం అద్భుతం ఈశాఖ్యం అవిజ్ఞేయం సురాసురై వైరాగ్యే బహుభోగే చ సమరసమ్మహ. ఈ తేజస్సుందే ఇది వైరాగ్యమో భోగమో తేల్చలేకపోతున్నాం. ఎందుకంటే భోగమే పట్టుకునే దేవతలు కొందరుంటారు, వైరాగ్య సంపన్నులు కొందరుంటారు, తమరిది ఏదో చెప్పలేకపోతున్నాం అన్నాడు. లేకపోతే ఆ సింగారింపు ఏమిటయ్యో బాబు, సృష్టిలో ఎవరికైనా ఏదైనా పువ్వు తేవాలంటే ఆకాశం మీద ఉన్న చంద్రుడిని తెచ్చి నితల్లో పెడతా అంటారు. పెద్ద అలంకారం అది, అది తెచ్చి పెట్టుకున్నావు అక్కడ బ్యూటీ. చంద్రుడే పెద్ద బ్యూటీ, వాడిని తెచ్చి అక్కడ పెట్టుకున్నావు. ఎంత చక్కటి అలంకారాలు ఒంటి నిండా అలా పెట్టుకుని కూర్చుంటావు. నిన్ను చూస్తే నీ అంత సరసుడు మరొకరు లేడనిపిస్తుంది ఒకవైపు నుంచి, మరొకవైపు నుంచి చూస్తే ఏమీ పట్టని బైరాగివి నువ్వే అనిపిస్తుంది. మొత్తానికి అన్ని ఎక్స్ట్రీమ్స్ నీదేలోనే ఉన్నాయా అని భావన చేస్తూ ఒక్క అద్భుతమైన శ్లోకం చెప్తున్నారు ఇక్కడ. కారుణ్య సీమ కపటాచరణైక సీమ వైరాగ్య సీమ వనితాదరణైక సీమ ఆనంద సీమ జగదాహరణైక సీమ కైవల్య సీమ కలయే గణభాగ్య సీమ. అది ఇందులో అందాన్ని చూడండి ఎంత బాగా చెప్తున్నారు. సీమ అంటే అల్టిమేటు ఒకటి, ఇంకోటి ఎక్స్ట్రీము, రెండు అర్థాలు తీసుకోవచ్చు. నిండుగా ఉండడం సీమ, దాన్ని మించి మరొకట్లేదు అన్నప్పుడు సీమ అనే శబ్దం వాడతారు. హద్దు, ఎంతైనా అక్కడ వరకే చెప్పాలి, దాని మించి మరొకట్లేదు అన్నప్పుడు సీమ శబ్దం వాడుతుంది. నువ్వు అన్నిటికీ సీమవేనయ్యా, అన్ని ఎక్స్ట్రీమ్స్ నువ్వే, అన్ని నీ దగ్గర ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉన్నాయి. ఒకటి కారుణ్య సీమ, కారుణ్యంలో నిన్ను మించిన వాడు లేడు. ఎంత దయ్యా దయ, అందుకే నీకు పెద్ద పేరుంది ఆశుతోష అని. ఆశు అంటే వెంటనే, తోష అంటే తృప్తి పడుగుతాడు. వెంటనే తృప్తి పడేవాడు ఎవడండి, ఎవడికి దయ ఉంటుందో వాడు. దయలేని వాడు వెంటనే తృప్తి పడ్డు. వస్తువు అవసరం ఉన్నవాడు ఎప్పుడూ తృప్తి పడ్డు, వస్తువు అవసరం లేనివాడే తృప్తి పడతాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అందుకే ఎన్ని ఇచ్చిన వాడు తృప్తి లేదండి అంటే నువ్వు ఇచ్చిన వాడిని వాడు కావాలి కనుక వాడు తృప్తి లేదు. భగవంతుడు ఏది ఇచ్చినా తృప్తి పడతాడంటే వాడికి నువ్వు ఇచ్చే వస్తువు అక్కర్లేదు కనుక తృప్తి పడతాడు. ఆయన వస్తువు ఇవ్వడం ద్వారా నీ ప్రేమను చూపిస్తున్నావు గనక ప్రేమకు తృప్తి పడుతున్నాడు. కపటం లేకుండా భక్తి చూపిస్తే వెంటనే కరుణ చూపిస్తాడు. వెంటనే ఇవాళ ప్రార్థించో రేపు చూస్తాలే, ఆయన దగ్గర పెండింగ్ ఫైల్స్ లేవు, గుర్తుపెట్టుకోండి పెండింగ్ ఫైల్స్ లేవు, అలా ఉన్నాడు ఆయన. అందుకే కారుణ్య సీమ ఆశుతోష, వెంటనే అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప మాట. అందుకే నీ అంత దయామయుడు లేడు. ఎన్నున్నాయి దయలో పెద్ద ఉదాహరణలు అంటే వెంటనే అనుగ్రహించడం ఒకటి, రెండు శత్రువునైనా అనుగ్రహించడం, అపరాధిని కూడా క్షమించగలగడం దయలో పెద్ద ఉదాహరణ. అలాంటివేవే నేను దగ్గర ఉన్నాయి, వెతకాలి మనం. అందుకే కథలు వినాలి, ఆ దివ్య గుణములు దాని ద్వారా ప్రకటింపబడతాయి, అందుకు వింటూ ఉండాలి. నువ్వు అపరాధం చేసిన వాడిని కూడా క్షమిస్తావు, దానికి ఉదాహరణ ఒక ఆయన ఉన్నాడు. పోతూ పోతూ తోవలో ఈ కైలాసాన్ని ఒకసారి ఎత్తి చూద్దాం అనుకున్నాడు ఒక ఆయన. ఎవడైనా వచ్చి మన ఇంట్లో ఉంటే ఓ ఇల్లంతా ఒక్కసారి ఎత్తుతానంటే వాడి మీద కోపం వస్తుందా ప్రేమ వస్తుందని, భలే భలే మా ఇల్లు ఎత్తుతట్ట అని కూర్చుంటామా, అవసరమైతే వాడిని మనం ఎత్తి పారేస్తాం. అలాంటిది వాడు వచ్చి ఎత్తి నిలబెడితే కొట్టాడు ఒక్కసారి, పొగరనిచ్చాడు, పొగరనిస్తే ఏడ్చాడు, ఏడిస్తే నిన్ను ఎవడొచ్చి ఎత్తమన్నాడు పా ఇంటికి అని పంపించాడా. ఎంత ఏడ్చాడు కనుక జాలిపడి ఏ చేతులతో ఎత్తడానికి ప్రయత్నించాడో చేతులు చెదిగితే చేతులన్నీ మళ్ళీ ఇచ్చాడు ఆయన. అక్కడితో ఊరుకోకుండా వరాలు ఇచ్చి పంపించాడు. ఏమిటండి బాబు, నిన్ను బాధ పెట్టాలని ప్రయత్నించిన వాడిని కూడా అనుగ్రహించావే, మీది కారుణ్య సీమ కాదా? ఇది ఆలోచించండి. ఇక్కడ ఇంకోటి, ఇంకొక ఆయన ఉన్నాడు మహాభక్తుడు, ఆ భక్తి కరిగిపోయాడు. ప్రత్యక్షమే నీకేం కావాలి అని, నీ లింగాన్ని పూజించేటప్పుడు నా పేరు కూడా కలిపితే బాగుంటుంది అన్నాడు. అవునా, అయితే నర్మదా నదిలో నేను లింగ రూపంలో ఉంటాను, వాటన్నిటికీ నీ పేరు కలిపంటారులే అన్నాడు. బాణలింగం అన్నారు, వాడు బాణాసురుడు. వాడు అంత పేరు ఇచ్చి అంత అనుగ్రహించి ఇంకేం కావాలి, ఎప్పుడు నువ్వు నా దగ్గర ఉండాలి అన్నాడు. నా కుటుంబ సభ్యులతో సహా నీకు మొత్తం నీ ఇంటి దగ్గర ఉండి కాపలా కాస్త చాలా. ఎంత కరుణ చూపించాడు, ఎంత కరుణ చూపిస్తే, నేను చెప్పాను కదా చనిపిస్తూ ఉంటే ఇంకా ఎక్కువ దగ్గరికి అయిపోతాడు. అందుకు ఉంచాల్సిన వాడిని ఉంచాల్సిన దూరంలో ఉంచాలి, కానీ ఈ స్వామికి అవన్నీ పట్టవు, లిమిట్ లేవు, ఇచ్చేస్తాడు. ఆఖరికన్నాడు, నువ్వు పెద్ద వీరుడిని విన్నాను, నిన్ను మించిన వీరుడు ఎవడు లేడు, అలాగే నేను వీరుడని అనుకుంటున్నాను, కనుక నీలాంటి వీరుడితో యుద్ధం చేయాలని ఉందన్నాడు. ఇదేం బుద్ధిరా బాబు అన్నాడు ఆయన. పోనీ ఆ ముచ్చర కూడా తీర్చాలి కదా. ఆ ముచ్చర తీర్చడానికి ఏమన్నాడంటే ఒకటే, లాలించే చేత్తో కొట్టను, ఇది నా రూలు అన్నాడు. ఇది భగవంతుడు రూల్, అది అనుగ్రహించే చేత్తో కొట్టను నేను, కానీ ఇప్పుడు నాతో యుద్ధం అని నువ్వు అన్నావు అంటే నేను ఇప్పుడు నీతో యుద్ధం చెయ్యను. రూల్స్ ప్రకారంగా యుద్ధం చెయ్యాలి అంటే మళ్ళీ నా అంతటి వాడు రావాలి, నా అంతటి వాడు నేనే తప్ప మరొకడు లేడు. ఇదొకటి వచ్చింది బాధ. కనుక నీ ముచ్చట ఎలా తీర్చాలి, భక్తుని నోటంటే ఒకసారి అడిగితే కాదనడు, ఏదో రూపంలో ఎప్పుడో ఒకప్పుడు తీర్చేస్తాడు. కనుక ఆయన దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, జారేమా నోరు తీర్చేస్తాడు. కనుక చూశాడు లాభం లేదు, వీడికి నా కోరిక తీర్చాలి, నేను డైరెక్ట్గా యుద్ధం చేయకూడదు, నా అంతటి వాడు ఇంకోడు లేడు, సమానములే అధికం లేదు, కనుక నాలా కనబడకుండా నేనే అయిన వాడు ఒకడున్నాడు, వాడితో వీడి యుద్ధం పెడతా అనుకున్నాడు. ఎవడంటే నారాయణుడు, శివస్య హృదయం విష్ణువు, విష్ణుస్య హృదయం శివ, నాకు అభిన్నుడైన ఒకడున్నాడు వాడితో యుద్ధం పెడతా అన్నాడు. ఆ ముచ్చడు తీర్చాడు బాణాసుడు కృష్ణుడితో యుద్ధం. ఆ కృష్ణుడు కాస్త చక్రం పట్టుకుని 1000 చేతులు ఖండిస్తుంటే అడ్డుపడ్డాడు మళ్ళీ వచ్చి, ఎంత దయామేడే వదిలేయి బాబు అన్నాడు. అన్నాడు మా శివుణ్ణి చూసి వదిలేస్తున్నా, లేకపోతే ఉన్నవాడిని తీసేస్తా జాగ్రత్త అంటాడు. వెళ్ళిపోయాడు, మళ్ళీ కాపాడాడు. చూడండి ఆ యుద్ధం వచ్చలేదు, పూర్తిగా తీసి పూర్తి చేసి వచ్చు కదా, గమనించుకుని కాపాడాడు. కాపాడి కృష్ణుడితో వియ్యం అందించాడు మహానుభావుడు. బాణాసురుడు చాలా యోగ్యమైన భక్తుడండి, ఆయన ప్రపంచాన్ని హింసించిన వాడు కాడ ఏమీ కాడ, ఆయన కేవలం యుద్ధం అనేటువంటి కండు తేదో వీరత్వం కొద్ది ఉన్నది, బాగా కుస్తీలు పట్టిన వాడికి ఎవడన్నా కొట్టబుద్ధి వస్తుంది, ఏం చేస్తాం, అదేదో కృష్ణుడితోనే పడ్డాడు తృప్తి అయిపోయింది అంతే తప్ప, బాణాసురుడు చాలా గొప్ప భక్తుడు. అందుకు ఆ విధంగా మరి ఇది ఎంత కారుణ్యం అండి, యుద్ధం చేయాలని ముచ్చట తీర్చడం ఏమిటి, ఆ ముచ్చట తీరుతూ ఉంటే అడ్డుపడి కాపాడడం ఏమిటి, కారుణ్య సీమ. అంతేకాదు ఆ యముణ్ణి ఎవడ ఆయువు తీరిపోతే వాడిని తీసుకుపోయి ఆ డ్యూటీ పెట్టాను పెట్టాడు, ఎవడికి ఎంత ఆయువు డిసైడ్ చేశాడు. కాలస్వరూపుడు ఇప్పుడు 16 ఏళ్ళు అని చెప్పాడు, 16 ఏళ్ళుగానే టంచన్గా రిజిస్టర్ దగ్గర పెట్టుకుని అరెస్ట్ వారెంట్ పట్టుకొచ్చేసాడు. ఆయన అంతా ఇచ్చింది వీడే, ఈయనగారే పట్టుకొచ్చాడు. ఆయన పట్టుకురాగా నేనేం చేశాడు, ఎందుకు వచ్చావు అని అడిగాడు. నేను తీసుకుపోవడానికి వచ్చాను, నువ్వెవడికి తీసుకెళ్ళడానికి, నేను నీకు సంబంధించిన వాడిని కానీ ఏపో అన్నాడు. పుట్టిన ప్రతివాడు వాడికి సంబంధించిన వాడే, యముడికి సంబంధించిన వాడే, పుట్టిన ప్రతివాడు చావుకు దగ్గరి వాడే, గుర్తుపెట్టుకోండి. మనం మూవింగ్ టువార్డ్స్ దట్ అంతే కదండి, కనుక మనందరం పుట్టగానే లంక పెట్టుకుని చావుతోనే మరొకట్లేదు, పక్కనే ముందు కూర్చున్నది. అందుకే నిత్యం సన్నిహితో మృత్యుహు కర్తవ్యో ధర్మ సంగ్రహ, పక్కన ఉంది అసలు నీకు అటాచ్మెంట్ వాడే. అలాంటి వాడొచ్చి తీసుకుపోతారా బాబు అన్నాడు. ఇక్కడ నువ్వెవడు తీసు, నీ వాడిని కానన్నట్ట, వాడిని పక్కన పెట్టుకుని వాడి వాడిని కానీ దమ్మెవరికి ఉంటుందంటే శివుడి వాడికే ఉంటుంది. ఇక్కడ అది కాలుడి వాడు వేరు, కాలకాలుడి వాడు వేరు, వీడు కాలకాలుడి వాడు, నీ వాడిని కాను ఎలా చెప్పగలను, నా యూనిఫార్మ్ చూడన్నాడు. ఇక్కడ నా భస్మరేఖలు రుద్రాక్షమాలు ఎందుకు పట్టుకున్నాను, ఇది చూసేనా దూరం పోతావేమోనని, నేను శివుడి వాడిని అనడానికి సింబల్. ఎందుకంటే కొందరి దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు లోపలికి రాకూడదే అంటే నా బ్యాడ్జ్ ఉంది చూసారా అంటుంటాడు వాడు. అది లోపలికి రా అంటాడు వాడు పాసు. అలాగే ఓ పాసు ఉండాలండి మనకి, భస్మధారణ రుద్రాక్షధారణ పంచాక్షరి చేస్తూ ఉంటే యముడు ఆ పాసు చూసి వదిలేస్తాడు అక్కడ. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా వద్దామంటే ఆల్రెడీ మార్కండే టెర్రర్ పెట్టాడు ఆయనకి. అది ఇక్కడ చెప్పడం రక్షస్థాడన సంఖ్య వైవస్వతో విచలిత, యముడికే భయం, గుండు పట్టుకుంటాడు ఎవడని శివభక్తుని చూస్తే. వాడు టెర్రర్ పుట్టించాడు మార్కండేయుడు. మొత్తానికి వస్తే ఏం చేశాడు, చంద్రశేఖరమాశ్రయమం కిం కరిషిత వయ్య మహా అని పట్టుకోగానే హఠాత్తుగా ఒక్కసారి తన్నాడు ఒక్కటంతే. ఏమిటయ్యా నువ్వు అపాయింట్ చేసింది నువ్వే తంటావా అంటే, నన్ను పట్టుకున్నాడు నా భక్తుడు, వీడి జోలికి వీడు రాకూడదు. ఆ తన్నడానికంటే ముందు ఏం చేశాడు తెలుసా, ముందు వస్తువుని మార్కండేయుడు తల మీద చెయ్యి వేసేట తర్వాత తన్నట్టు. ఇక్కడ తన్ని తర్వాత చెయ్యి వేయడం కాదు, ముందు చెయ్యి వేసి తర్వాత తన్నట్ట. చెయ్యి వేయడానికి అర్థం ఏంటంటే వీడు నావాడని చేరదీయడం, తర్వాత తన్నాడు. కనుక ఆశ్రయిస్తే వీడు నావాడని లోపలికి లాక్కుని తర్వాత వాడిని తంతాడు అక్కడది స్వామి. అందుకే అంత దయ, ఇంత దయ ఎవడు చూపించగలడయ్యా. కనుక కారుణ్య సీమ, వాడి విధినే మార్చేశా నువ్వు. 16 ఏళ్ళ ఆయువును వాడిని తీసుకొచ్చి సప్త కల్పాల ఆయువు. వీడు ఒక్కడే కదా, ఇంకా చాలామంది ఉన్నారు. ఉదాహరణకు కొన్ని చెప్పుకున్నా కానీ ఎన్ని ఉన్నాయో. కనుక కారుణ్య సీమ అని తృప్తి పడదామంటే కావలసినంత కపటం కూడా నీ దగ్గర ఉందయ్యా బాబు అన్నాడు. కారుణ్యము నువ్వే, కాఠిన్యము నువ్వే. ఎంత ఏడిపిస్తావయ్యా అంత తేలిగ్గా దొరుకుతావు నువ్వు. అతి తేలిగ్గా దొరుకుతావు అంత తేలిగ్గా దొరకవు. ఎంత కపట కపటాచరణైక సీమ, కపటాచరణలో నీ అంతటి వాళ్ళు లేడు. ఊరికి నిందలు వేయడం కాదు, ఉదాహరణలు చూపించాలి. అందుకే తీగలాగితే డొంక కదులుతుంది, అప్పయ దీక్ష శ్లోకం కదిపితే శివుడి లీలలు కదులుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అన్ని కదులుతాయి. ఇక్కడ ఎన్ని చూపిస్తున్నాడు, కపటాచరణైక సీమ, కపటాచరణలో కూడా నువ్వు అల్టిమేట్ ఎక్స్ట్రీమ్ చూపించడానికి కపటం. పాపం ఎంత తపస్సు చేసిందయ్యా ఆవిడ, ఎవరు చేయగలరు ఆవిడ. ఆవిడ చేసిన తపస్సు నభూతో నభవిష్యత్ అని అప్పుడే చెప్పేశారు తపస్సులు. ఏమైనా ఈవిడ దగ్గర ట్రైనింగ్ పొందుదామని వచ్చారట మహర్షులందరూ ఆవిడ తపస్సు చేస్తూ ఉంటే. ఎవరు తపస్సు చేస్తుంటే, అమ్మవారు తపస్సు చేస్తుంటే వచ్చారు. అబ్బాయి ఎంత గొప్ప తపస్సు అని అన్నం పెట్టారు. తమరు చేయకూడదు, తమరు తపస్సునుంటే నా భూత నా భవిష్యత్ అంతే. ఇది వరకు ఎవడు చేయలేదు, ఇకపై చెయ్యడు అని మునులు స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇంకంతవరకు అంత తపస్సు ఎవడు చేయలేదండి. ఇక్కడ తామగ్నివర్ణాన్ తపసాజ్వలంతి, ఆ తల్లి అంత తపస్సు చేసింది. ఆ తల్లి ఎంత తపస్సు, చలిలేదు, ఎండలేదు, వానలేదు, ఎంత తపస్సు చేసింది. అంత తపస్సు చేసిన ఆవిడ్ని ఎంత కపటం పెట్టి ఏడిపించవయ్యా నువ్వు. అంతా వంచనే, ఇంత తపస్సు చేసావు నిన్ను చేపడతాను, నేరుగా వెళ్ళావా, నేరుగా వెళ్లకుండా ఎన్ని తిప్పలు పెట్టావా తల్లిని. ముందు సప్తర్షుల్ని ఉరుకు పురుకొల్పాడు. ఆ సప్తర్షులు బయలుదేరెళ్ళారు. వెళ్ళి ఏంటా శివుడిని పూజిస్తావా, శివుడు ఏ దేనికి పరికరాడాడు అనగానే తల్లికి ఉక్రోషం బాధ. వాళ్ళ 4 చీవట్లేస్తే వాళ్ళు వచ్చారు. వచ్చి ఏమిటయ్యా ఆ తల్లి వినట్లేదు అని, నేను వెళ్తానన్నాడు. యథారూపంతో వచ్చాడా, ఆయన మాయారూపంతో వచ్చి శివనింద చేశాడు. శివనింద చేసిన ఆయనకి 4 చీవట్లు పట్టాయి. శివుడే శివనింద చేసినా భక్తుడు తట్టుకోలేడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మారురూపంతో రాగానే శివుడిని చీవట్లు పట్టి ఎన్ని చీవట్లు పెట్టిందండి. పాపిష్ట శివనింద చేస్తావా అని శివుడిని ఎంత భరించాడు. ఎవడు ఉన్న వేషం తెవడలేదన్నాడు, మారు వేషం ఎందుకు వేయాలి అక్కడ, మరి కపటం కాదు. అంత ఏడిపించాడు ఆవిడ్ని. కనుక ఉన్నట్టు ఉన్నట్టు రావచ్చుగా, ఇది ఒక ఏడిపించడం. ఎందన్న అలా చేశాడు. పాపం అర్జునుడు ఏదో పాశుపతాస్త్రుల కోసం తపస్సు చేస్తున్నాడు. ఎవరి కోసం, శివుడి కోసమే. ఆయన మనస్సులో ఎలాంటి వాడిని భావిస్తున్నాడు, పార్వతీ సమేతుడి త్రిశూలం పట్టుకుని చంద్రశేఖరుడుగా చక్కగా కూర్చొని ఉన్న శివుడిని ధ్యానిస్తూ ఉంటే అలా వచ్చాడా, అలా రాలే. కిరాత వేషం వేసుకుని పరి, ఎందుకంటే అలా రావడం. బోయివాడుగా వచ్చాడు, వచ్చి అక్కడతో ఊరుకున్నాడు పందిని కొట్టాడు. ఆ పందిని కొట్టడం ముందో వెనక కొట్టచ్చుగా అర్జునుడు వాణం తగిన టైంలోనే ఈ బాణం తగిలింది. ఇద్దరిది ఒకేసారి తగిలింది. తగిలిన వెంటనే నీదా నాదా గొడవ, ఇంకా యుద్ధం. యుద్ధమైనప్పుడు బడితి పూజలు కూడా తిన్నాడు మహానుభావుడు. ఎవడు అలా రమ్మన్నాడు, శివుడు శివుడిగా వస్తే కొడతాడండి అర్జునుడు. కొట్టనే కొట్ట, ఎన్ని కొట్టాడండి, ఉన్న అస్త్రాలన్నీ వేశాడు, శస్త్రాలన్నీ వేశాడు. ఆఖరికి అటు ఇటు చూశాడు, గాంధీవంతో మొత్తాడు కూడా మహానుభావుడు. అదో సరదా ఆయనకి, పిల్లలు గట్టిగా కొడితే అదో ముచ్చట. ఏ నువ్వు పెడుతుందే పెడుతుందా, అంత గాంధీవం కొడితే లోపలికి వెళ్ళిపోయింది, మరి కనబడలేదు. ఆఖరికి ఇంకా చాలక్కడ కుస్తీ పట్టుబడి గుద్దురు గుద్దాడండి అర్జునుడి చేత. గుద్దురు కూడా తిన్నాడు ఆయన మహానుభావుడు. ఏమిటండి, ఎందుకు ఇంత కపటాచరణ చేసి ఆఖరి శివుణ్ణి కొట్టాడని టైట్లో ఒకటి ఆయనకి. శివుణ్ణి కొట్టాడు, శివుణ్ణి కొట్టేస్తున్నాడు అని అందరూ అనుకున్నారు. అంతా ఆయన తర్వాత మూర్చపోయి తర్వాత తేరుకు చూస్తే అప్పుడు కనబడ్డట. ఇదంతా కపటాచరణ కాదు. అంతేకాదు, ఇంకెవడో మహానుభావుడు రోజు ఒక రోకల్ని శివుడనుకు పూజ చేస్తున్నట్టువాడు. అదేం శివుడయ్యా, రోకలు కాకపోతే అన్నట్ట. వెంటనే నాకు దొరికిన రాయి తీసుకుని ఒక్కడ కొట్టేటవాడిని అన్నవాడు మళ్ళీ శివుడే. ఆ మారువేషంతో వెళ్ళి అందులో శివుడున్నాడా అన్నట్ట వాడు 4 క్లాసులు పీకి కొట్టేడింది. పూజ చేస్తున్న వాడిని అలాగే వరం ఇవ్వచ్చుగా, అప్పుడు 4 రాళ్ళు తిని అబ్బా బాగుంది, దీనికి వరం ఇస్తాను అన్నాడు. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, ఇన్ని జపాలు చేస్తున్నాను, ఇన్ని ధ్యానాలు చేస్తున్నాను, ఇన్ని తపస్సులు చేస్తున్నాను, కనికరించట్లేదు అంటే నీకు ఈ పూజలు ఆనవనమాట అన్నాడు. మరి ఏ పూజ చేయమంటావు చెప్పు. నతిభిర్నుతిభిస్తమీశ పూజ విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్ట ధనుషా ముసలే నాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. చెప్పు, తమకు ధనుస్సుతో పూజ చేయమంటారా, లేదా రోకలతో పూజ చేయమంటారా, రాళ్లతో పూజ చేయమంటారా, బడితి పూజలు తప్ప భక్తి పూజలు చాలావా మీకు అన్నాడండి శంకర భగవత్పాదుల వారు అంత గట్టిగా. అంతేనా, ఉపమన్యు ఏదో తపశ్చేతుడు పసివాడు, ఆ పసివాడి దగ్గరికి శివుడు కావాలని తపశ్చేతుడు శివుడిగా రావచ్చుగా ఇంద్రుడి వేషంలో వచ్చాడు. ఆ వచ్చి కనబడి, ఏం కావాలి నీకు, నాకేం కావాలో నీకు అనవసరం, నువ్వు వచ్చా చాలా సంతోషం అన్నాడు. మరి నేను వచ్చాను కదా వరం కోరుకో, ఆ శివుడు కనబడేలా తొందరగా అనుగ్రహించు అన్నట్టండి ఇంద్రుణ్ణి. అబ్బే శివుడు ఎందుకయ్యా, నీకేం కావాలి నేను ఇచ్చేస్తానండి, నీకు అనవసరం, నీకు అమృతం కావాలా ఇస్తాను, నువ్వు అమృతం ఇచ్చినా నాకు అక్కర్లేదు, నా శివుడు విషమిచ్చినా పుచ్చుకుంటాను అన్నాడండి ఏం భక్తుడు. అబ్బా భలే సంతోషం. మళ్ళీ శివనింద ఏమిటిందయ్యా శివుడిలో అంటే, శివనింద చేస్తావు ఉండి నీ పని చెప్తాను, భస్మం తీసి మంత్రించాడు. మంత్రించిన భస్మం శివుడి మీద వేయిపోతే నందీశ్వరుడు ఆపాడు. అది ఒకటి. ఎందుకని ఈ కపటాచరణలన్నీ, ఒక్కొక్కరిని తెగ ఏడిపించి ఏడిపించి సాధించి, కనుక కారుణ్యంలో గొప్పవాడు నువ్వే, కపటంలో కూడా గొప్పవాడు నువ్వే అయింది కదా.